जय
श्री मनारायण। प्रिय भगवत बंधुलारे, श्री वासुदास आश्रमम्, श्री కోదండరామస్వామి వారి యొక్క ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయం, ఈ రెండు సన్నిధులు ఇక్కడ ఏర్పడి ఈ సమయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాయి. ఆ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనేటటువంటి మీ అందరితో పాటు కనీసం ఒకరోజైనా పాల్గొందామని మేము కూడా వచ్చాం. ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్ని మా ఆచార్యులు గారు, బదరీస్వామి, మిగిలినటువంటి స్వాములందరితోటి కలిసి ప్రతి ఏడాది శ్రద్ధగా జరిపిస్తున్నారు. మన సీతానగరం విజయ కిలాద్రి నుంచి అక్కడ మా ప్రధాన అర్చక స్వామి అనంతాచార్య స్వామి వారు కూడా తమ పరివారంతో, వేద విద్వాంసులతోటి ఇక్కడికి వచ్చి స్వామి యొక్క సేవా కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ప్రతిరోజు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాంగ హవన కార్యక్రమాన్ని యాగశాలలో నిర్వహిస్తున్నారు. మా వెంకటాచార్యులు గారు, రంగాచార్యులు గారు ఇక్కడే చదువుకున్నటువంటి విద్యార్థులు, వారు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని చక్కగా శ్రద్ధగా చేసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ఇక్కడే చదువుకున్న విద్యార్థులమే, కానీ బ్యాడ్ స్టూడెంట్. రెగ్యులర్గా ఇక్కడ ఎప్పుడూ ఉండలేదు. కళ్యాణోత్సవాల్లో సేవించుకోవడం బహుశా చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు సేవించుకునే అదృష్టం కలిగింది అని సంతోషపడుతున్నాం. స్వామికి జరిగేటటువంటి వివిధ ఉత్సవాలని శ్రద్ధతో జరిపేటటువంటి మీలాంటి పరమ భాగవతోత్తములంతా ఉన్నారు ఇక్కడ. స్వామి యొక్క సేవల్ని ఏడాది ఏడాది క్రమంగా స్వామి దగ్గర జరిపిస్తూ ఆ స్వామి యొక్క ఉత్సవాల వైభవాన్ని సంరక్షణ చేస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా మంగళాశాసనాలు. సాధారణంగా ఈ ఉత్సవాలు అమ్మవారి పుట్టినరోజు పండగని పురస్కరించుకుని చేసే కార్యక్రమాలు. ఫాల్గుణ మాసపు పూర్ణిమ అమ్మవారి యొక్క అవతార దినము అని అంటారు. లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరంలోంచి అప్పుడెప్పుడో అసురులు దేవతలు కలిసి చిలికినప్పుడు అందులోంచి ఆవిడ ఆవిర్భవించింది అని మనకి చెప్తారు. అయితే అది సాధారణంగా పంగుని కలవాలి అని అంటారు. ఆ పంగుని ఉత్తరం అని అంటారన్నమాట. అంటే సూర్యుడు సౌరమానం ప్రకారం వచ్చేటటువంటిది మనకి నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే శ్రీరామనవమి అయిన తదుపరి వస్తుంది, 6వ తారీఖు నాడు వస్తుంది. అయినా మన చాంద్రమాన నియమం ప్రకారం ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ ఏదో ఆ పూర్ణిమ నాడు మనం అమ్మవారి యొక్క ఉత్సవాన్ని చేసుకోవడం ఒక ఆనవాయితీగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా లక్ష మల్లె అర్చన అమ్మవారికి జరగాలి అనేటటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నాం. ఆ కార్యక్రమాన్ని మనం అనుసూయంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమం జరుగుతోంది. అయితే అమ్మవారికి ఉత్సవాలు 2 సార్లు జరిగితే ఇంకా ఆనందమే కదా. ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది. అంటే రాబోయేటటువంటి ఆరవ తారీఖు నాడు కూడా జరుగుతుందన్నమాట, జరగాలి. అయితే రేపు రాబోయేటటువంటి ఆరవ తారీఖు నాడు మన విజయ కీలాద్రి పర్వతం మీద అమ్మవారు 8 రూపాల్లో ఆవిర్భవించే మరొక కార్యక్రమం కూడా ఉంది. అమ్మవారికి రూపాలు ఎన్ని? ఎన్ని? 1000. 8 కాదు, 1000 రూపాయలు అమ్మవారి. అమ్మవారు ఎప్పుడూ కూడా మన మీద ప్రేమతో ఉంటుంది. ఏ తల్లికైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా. ఇంకా తండ్రి కంటే కొంచెం అప్పుడప్పుడు పిల్లల మీద కొంచెం ఎర్ర కన్ను పడ్డానికి అవకాశం ఉంది, కాస్త కోపపడ్డానికి అవకాశం ఉంది. కానీ అమ్మ కన్ను ఎప్పుడూ కూడా ఎర్రతనాన్ని పొందదు. ఆవిడ కన్ను ఎప్పుడూ కూడా అసితేక్షణ అని అంటారు అన్నమాట. అంటే నల్లని కలువల వంటి కనులు తల్లివి. అంటే కలువల్లో ఉంటాయంటే అందం కోసం అని మాత్రమే చెప్పలేదు. అది చల్లదనానికి నల్లతనానికి గుర్తు మన మీద ఉండేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ తల్లికి ఎప్పుడు ఉంటుంది కనుక కోపం రాకపోతే కన్ను ఎర్రబడదు. కన్నెర్ర చేయడం అంటుంటారు కదా, కన్నెర్ర చేయడం అనేది మన అమ్మకి ఎప్పుడు అలవాట్లేదు. అందుకోసం ఆవిడ కన్ను ఎప్పుడు కూడా నల్లని కన్నులే ఉంటాయి. మన మీద ప్రేమ ఎప్పుడూ మారదు అని అర్థం ఆవిడకి. మరి మనం ఎంతమంది ఉన్నాం? ఒకళ్ళమా ఇద్దరమా? బోర్డు ఎంతమంది ఉన్నాం కదా. ఎంతమంది ఉన్నామో అంతమంది మీద ఆవిడ చూపులు పడాలి కదా. అందుకోసం పిల్లల్ని లాలించడానికి తల్లి ఒక్కొక్క సంతానాన్ని కూడా జాగ్రత్తగా దగ్గరికి తీసి లాలించి వాళ్ళకి కావలసినటువంటివి ఏవో వాటిని అందించేటట్లుగా అమ్మ కూడా దేవ్యః సహస్రం తథా అని మన పరాశర భట్టారకులు అన్నట్టుగా ఆ తల్లి 1000 రూపాయలు ధరించి మనందరినీ ఎప్పుడూ చల్లగా చూస్తూ ఉంటుంది. అయితే ఆవిడ చూస్తోందనే విషయం ముందర మనకి తెలియాలి. ఆవిడ చూస్తూ మన అనుగ్రహిస్తానన్న అనుగ్రహాన్ని పుచ్చుకునేట్టు మనం ఉండాలి కదా. కొంత కొంతమందికి నుదుట రాసి ఉండదు, అయినా అమ్మ అనుగ్రహించగలదు. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అహంకారం చేత, గర్వం చేత, దర్పం చేత వచ్చేటటువంటి అదృష్టాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మనకి అందరికీ తెలిసిన ఒక కథ ఉంది. ఒకసారి అమ్మవారికి ఒక దరిద్రుణ్ణి చూసి జాలి వేసిందిట, ఏదో పాపం అనుగ్రహించండి వీణ్ణి, బాగుపడతాడు, పాపం చాలా బీదవాడుగా ఉన్నాడు, ఏదైనా కాస్త ఒకసారి చూస్తే వాడికి దరిద్రం కాస్త పోతుంది కదా అని చెప్పిందిట అమ్మ. కానీ స్వామికి తెలుసును, ఆయన చూసేట వాడు నుదురుకేసి చూస్తే వాడి నుదుట ఒక రాత రాసి ఉంది. వాడి కర్మని బట్టి బ్రహ్మగారు రాశారు, అయం దరిద్రో భవిత అన్నట్టుగా అన్నమాట. వీడెప్పుడు దరిద్రుడే అయ్యి ఉండును, అయితే వీడికి ఇచ్చిన లాభం లేదా అంటే అలా కాదండి, ట్రై చేయండి. అసలు మొట్టమొదటి మీరు ట్రై చేయకుండా ఉండి అలా అనిస్తే ఎలాగా తీసిస్తే ఎట్లాగా, ఒకసారి కాస్త ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నాను కదా, నీకు అర్థం కాదే. లేలే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి అన్నిసార్లు అమ్మ రిక్వెస్ట్ చేస్తే మరి స్వామి ఏం చేస్తాడు? సరే ఏం చేయమంటావు చెప్పండి. మరేం లేదు, అడి మీద కాస్త బంగారు కణాలు వర్షం కురిపించండి. ఓకే, నువ్వు చెప్పావు కనుక చేస్తాం. ఎంతసేపు కురిపించమంటావు? వాన ఎంతసేపు? 1 నిమిషం కురిసినా చాలు, బోల్డ్ ఎంత వస్తుంది కదా. నీళ్లు కాదుగా కురిసేది, ఇప్పుడు ఏం కురవాలి? బంగారం. మరి బంగారం కురిసేటప్పుడు 1 నిమిషం కురిస్తే ఎంత కురుస్తుంది అండి? నీళ్ళు 1 నిమిషం కురిస్తే ఎంత కురుస్తాయి? కొన్ని 100 లీటర్లు వచ్చేస్తుంది, కొన్ని 1000 లీటర్లు వచ్చేస్తుంది కదా. మరి కురవండి, 1 నిమిషం సేపు కాస్త కురిపించండి ప్లీజ్. నో ప్రాబ్లం అన్నట్ట. అయితే ఈ కింద ఉండేటటువంటి వ్యక్తికి సడన్గా ఒక కోరిక పుట్టించండి. ఏం కోరిక పుట్టింది? నేను ఒక నిమిషంన్నర సేపు కళ్ళు మూసుకుని స్ట్రైట్గా ఈ రోడ్డు మీద నడవగలను, నడవలేనా? ఆ రోడ్డు బన్ రోడ్లాగే స్ట్రైట్గా ఉందండి. చూశాడు వాడు, ఈ రోడ్డు మీద నేను ఒక నిమిషంన్నర సేపు కరెక్ట్గా స్ట్రైట్గా నడవగలనా నడవలేనా చెక్ చేసుకుంటాను. పైన చూస్తే ఆకాశం మేఘాలు పట్టినట్టుంది. ఎందుకైనా మంచిది, గొడుగు కూడా తీసుకెడదాం. రాసిన రాత ఎలాంటి ఆలోచనలు కలిగిస్తుంది అన్నమాట. ఓ గొడుగు సేకరించుకున్నాడు, మెల్లిగా పట్టుకున్నాడు. సరే ఎందుకైనా మంచిది, ముందే ఓపెన్ చేసుకుని పెడదామని శుభ్రంగా గొడుగు ఓపెన్ చేసుకున్నాడు. నడక ప్రారంభించాడు, కళ్ళు మూసుకున్నాడు. కరెక్ట్గా అప్పుడే అమ్మవారి ప్రార్థన, అయ్యవారి అంగీకారం రెండు అయ్యాయి. దాంతో ఆయన వాన ప్రారంభించాడు. మన వాడు టక్కమని గొడుగు పట్టుకున్నాడు కదా, టపటప పడ్డంరా. ఎంత తెలివైన వాడినో చూసావా? అసలు నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను ముందే ఇలాంటివన్నీ కనిపెడతా. అందుకే చూసావా నేను గొడుగు కూడా తెచ్చుకున్నాను? అందుకే చూసావా వచ్చిన తర్వాత మళ్ళీ గొడుగు తెరుచుకోవాలంటే కళ్ళు మూసుకుంటాను కనుక మళ్ళీ సరిగ్గా తీయగలుగుతానో లేను? అందుకే ముందే తెరిచి కూడా పెట్టుకున్నా. నిజంగా తెలివి అంటే నాదే అని పాపం మనవాడు మీసం ఎగరేసుకుంటూ గొడుగు పట్టుకొని నడుస్తున్నాడు. నడుస్తున్నసేపు పైనుంచి టపాటపాట, చూసావా వడగళ్ళ వాన కురుస్తోంది, వడగళ్ళ వాన. నిజంగా నేనే కనుక గొడుగు తెచ్చుకోకపోయి ఉంటే ఎంత నష్టపోయి ఉండేవా, ఎంత బాధపడేవాడిను కదా అన్నాడు పాపం. ఒక నిమిషం సేపు భగవంతుడు ఆయన అనుకున్న ప్రకారం, అమ్మ కోరిన ప్రకారం వాన కురిపించాడు. ఏం కురిసేయి? బంగారు కాసులు. మనవాడు ఎంతసేపు కళ్ళు మూసుకుందాం అనుకుని ప్రతిజ్ఞ చేసుకున్నాడు, ఇంకొక అర నిమిషం ఎక్కువ, ఇంకొక అర నిమిషం ఎక్కువ. వాన పడ్డం ఆగిపోయింది, ఆహ్ మొత్తాన్ని నేను తప్పించుకున్నట్టే అన్నాడు. ఇంకో అర నిమిషం అయిన తర్వాత వాడు తగ్గ కళ్ళు తెరిచాడు. పాపం స్ట్రైట్గా నడిచాడు వాడు. చక్క గొడుగు తీసుకున్నాడు, మన సంఖలో పెట్టుకున్నాడు, ఇంటికి పోయాడు. ఎవరికో దక్కే, వాడికి దక్కల. దేవుడు ఇచ్చింది ఆయన మళ్ళీ తీసుకోడు కదా, ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోడే. అది ఎవరికో ఒకళ్ళకి దక్కుతాయి, ఎవరికి రాసి ఉంటుందో వాడికి దక్కుతుంది. వాడు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా అమ్మ దయ చూపడం ఆపదు. ఒకసారి కాకపోతే మరొకసారి మళ్ళీ ట్రై చేస్తుంది. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలోనైనా వాడుకుంటాడేమో అని మళ్ళీ ట్రై చేస్తుంది. ఎన్నిచ్చినా అయ్యో ఇంకా ఏదో చెయ్యాలి చెయ్యాలి అనే తపనతోటి తను ఎప్పుడు కూడా ప్రాకులాడుతూ ఉంటుంది అంటారు. అస్మై నకించిదుచితం కృతం. పాపం వీడికి కావలసినంత నేను చేయలేకపోతున్నానే, పోనీ ఇంకోసారి ట్రై చేస్తా మరొకసారి ట్రై చేస్తా అని అనుకుంటుందిట అమ్మ. అట్లా మనకి తన అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం ఒక రూపం కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో రూపాల్లో ఉంటుందన్నమాట. అయినా అన్ని రూపాలు మనం గుర్తించడం కష్టం, వాటిని లెక్క పెట్టడం కష్టం కనుక ఏదో ఒక చోటకి కాస్త హద్దు పెట్టుకోవాలి. మనుషులు ఎన్ని రకాలు అని మిమ్మల్ని అడిగారనుకోండి ఎవరైనా, మనుషులు ఎన్ని రకాలు అని అడిగారనుకోండి, మీరు ఏం చెప్తారు, ఏం చెప్పగలరు? ఏమండి మనుషులు, మీరు చెప్పండి పోండి, మనుషులు ఎన్ని రకాలు? ఏం బాబు చెప్పలేము, మనకి తెలియదు. కానీ రెండు రకాలని చెప్పచ్చు, పురుషులు అయిపోయి కదా చెప్పచ్చు కదా అట్లా కూడా. అట్లాగే మనం కోరే కోరికలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఒకటా రెండా కోరికలు కోరమని అడిగితే ఎవరైనా, మనకేదైనా పెన్ను పేపర్ ఇచ్చి కూర్చుని రాయవయ్యా నీ కోరికలు ఎన్నో అని అడగాలి. కానీ మనకి రోజులు రోజులు గడిచినా ఇంకా రాస్తూనే 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 ఉంటాం మనం, అన్నీ ఉంటాయి మనకి. ఇట్స్ ఓకే. కానీ ఉన్న వాటన్నిటిని ఏదైనా మనం ఒక రకంగా విభాగం చేస్తే, ఇదొక విభాగం ఇదొక విభాగం, ఇందాక మనం అన్నాం కదా మనుషులు ఎన్నో రకాలు ఉండొచ్చు, తెల్లవాళ్ళు ఉండొచ్చు, చామని ఛాయ వాళ్ళు ఉండొచ్చు, నల్లవాళ్ళు ఉండొచ్చు, పొడుగోళ్ళు ఉండొచ్చు, పొట్టోళ్ళు ఉండొచ్చు, లావుగా సన్నగా ఉండేవాళ్ళు, మరుగుజ్జులుగా ఉండేవాళ్ళు, ఎన్నో రకాలు కదండి. అన్ని రకాల వాళ్ళని మనం ఎట్లాగో గుర్తుపెట్టడం కష్టం కనుక పురుషులు స్త్రీలు అంటే అయిపోయాయి, రెండు రకాల క్లాసిఫికేషన్. అట్లానే మనం కోరే కోరికలను కూడా అప్పుడు మన పెద్దవాళ్ళకి తెలుసున కనుక 8 రకాలుగా విభాగం చేశారు. ఆ 8 రకాల విభాగాలని కూడా మనకి పూర్తి చేయడం కోసమని, అనుగ్రహించడం కోసమని అమ్మ తానే 8 రూపాలు ధరించి, నాయన నీకేం కావాలి, చక్కగా జయించే బలం కావాలా, కమాన్ తీసుకో, ఒక రూపం దానికోసం స్పెషల్గా ఉంటుంది. ఏదైనా ఇంట్లో మీరు పిల్లలు ఎవరిని వచ్చి అడిగారనుకోండి మిమ్మల్ని, అమ్మ నా పుస్తకం ఎక్కడే, అమ్మ వంటింట్లో ఉందనుకోండి, వంట చేస్తుంది, పిల్లవాడు వచ్చి అడిగాడు అమ్మ నా పుస్తకం ఎక్కడే, ఏమంటుంది అమ్మ అప్పుడు, ఏమంటుంది, అరే నాకేం 4 చేతులా, వంట చేస్తున్నానా, తర్వాత వచ్చిస్తానండి, అలా అనక్కర్ లేకుండా ఉండడం కోసం ఆవిడ 4 చేతులు పెట్టుకుంటుంది, ఏది అడిగితే దాన్ని ఇవ్వడం కోసం. అలాగే ఏ రకమైన కోరిక కోరితే ఆ రకమైన కోరిక తీర్చడం కోసం అని ఒక రూపం. నీకేం కావాలి, ధనం, ధనలక్ష్మి. నీకు ధాన్యమా, ధాన్యలక్ష్మి. నీకు బలం కావాలా, ఎస్ బల. ఏది కావాలి అని మనం అనుకుంటే దాన్ని ఇవ్వడానికి వీలయ్యే ఒక రూపాన్ని ధరించి ఆవిడ ఉండి ప్రధానంగా 8 రూపాలు దాల్చి ఉంటుంది అని అష్టలక్ష్మి అని ఆరాధన చేస్తుంటారు. అందుకోసమనే మన విజయ కీలాద్రి ఆ క్షేత్రంలో 8 రూపాల్లో అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తూ, అయితే ఏ రూపాల్లో ఉన్నా ఆవిడ యొక్క సహజమైనటువంటి స్వరూపం స్వామి యొక్క ఆనందాన్ని తానెప్పుడూ కూడా మీరకుండుట, తను ఏం చేసినా అది భగవంతుడి యొక్క వైభవానికి ప్రకాశకంగా ఉండేట్టు చేయడం కనుక మధ్యలో నారాయణుడితోటి కలిసి ఆవిడ ఉంటుంటే లక్ష్మీనారాయణులుగా మధ్యలో ఉంటారు, చుట్టూ 8 రూపాల్లో ఆవిడ ఉంటారు. ఇది అక్కడ ప్రతిష్ట జరగబోతుంది, అది రాబోయే 6వ తారీఖు నాడు అక్కడ జరుగుతుంది అన్నమాట. 6వ తారీఖు నాడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, 4న ఆరంభం అవుతుంది, ఆ తర్వాత అది మెల్లిగా ముందు కొనసాగుతుంది అన్నమాట. మరి ఆ సమయంలో మనం అందరం అక్కడ ఉండాలి కనుక అమ్మవారి ఉత్సవాల్ని ఆనవాయితీ ప్రకారం మన ఈ ఫాల్గుణ మాసంలో ఈ పూర్ణిమ సందర్భంగానే ఇక్కడ చేసుకోవడానికి మన వాళ్ళంతా కూడా ఏర్పాటు చేశారన్నమాట. అయితే దానికి ముందర మరొక కార్యక్రమం కూడా ఉంది. మనకి ఉగాది వస్తోంది కదా, ఉగాది తర్వాత ఈ ఏడాది శ్రీరామ నవమి ఒక విలక్షణమైనటువంటి శ్రీరామ నవమి. ఎందుకని, ఎందుకో తెలుసునా మీకు? ఎందుకంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరగని ఒక వైభవం జరిగింది రాముడికి. ఏమిటి జరిగింది అది? అయోధ్య రాముడిదే అని ఒక డిక్లరేషన్ జరిగింది, ఒక నిర్ణయం జరిగింది కదా. అది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే కాదు, అసలు అంతకుముందు సుమారు 480 సంవత్సరాల నుంచి జరుగుతోంది. కానీ అప్పటి నుంచి నాల్చే వాళ్ళు నానుస్తున్నారు, పీకే వాళ్ళు పీకుతున్నారు, తీగేవాళ్ళు తీస్తున్నారు, సాగించే వాళ్ళు సాగిస్తున్నారు, రకరకాలుగా రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళకి మనస్సులో నిజంగా కోరిక లేకపోవడం చేత అయితే అది కలిగింది కనుక ఈ ఏడాది అయోధ్య రాముడిది అని నిర్ణయం జరిగింది. అది చక్కగా ప్రపంచం అంతా తెలిసింది. అయితే మన వాళ్ళు ఒకళ్ళకి ఒక కోరిక కలిగింది, అయోధ్యలో ఈ ఏడాది మన పెరుమాళ్ళకి అక్కడ కళ్యాణం జరిగితే ఎట్లా ఉంటుంది. రామ కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది? సాధారణంగా శ్రీరామ నవమి నాడు జరుగుతుంది. నవమి నాడు అక్కడ కళ్యాణం చేద్దాము అని మన వాళ్ళకు సంకల్పం కలిగింది. సాధారణంగా రామచంద్రుడికి జరిగే వైభవాలు, ఉత్సవాలు మన తెలుగు వాళ్ళు చేసుకున్నట్టుగా మరి దేశంలో ఇంకెవరు చేయరు. శ్రీరామనవమి నాడు రాముడికి పుట్టినరోజు చేస్తారు, ఆ రోజు రాముడికి కళ్యాణం చేస్తారు, ఆ తర్వాత రాముడికి పట్టాభిషేకం చేస్తారు. ఆయన అయోధ్యలో పుట్టినా అక్కడ వాళ్ళకు కూడా ఈ కళ్యాణం, సీతా కళ్యాణం చేసే ప్రక్రియ అనేది అంతగా అలవాటు కాలేదు. ఎందుకునో తెలియదు, మనకి అలవాటు అయితే లేదు. వాళ్ళకి ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటారో అక్కడక్కడ మాత్రం ఈ కార్యక్రమాలు చేస్తారు. మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉంటే అక్కడ చేస్తారు, ఆస్ట్రేలియాలో ఉంటే అక్కడ చేస్తారు, యూరోప్లో ఉంటే అక్కడ చేస్తారు, లేదు ఆస్ట్రేలియాలో ఉంటే అక్కడ చేస్తారు, ఆఫ్రికాలో ఉంటే అక్కడ చేస్తారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడల్లా రాముడికి కళ్యాణం చేయడం అనేది మనకి శ్రీరామనవమి నాడు ఒక ఆనవాయితీ. ఎందుకు వచ్చింది అది ఎలాగా? రాముడు అంటే మనకిష్టం అంతే. బహుశా రామదాసు గారు భద్రాద్రి క్షేత్రంలో రాముణ్ణి ప్రతిష్టాపన చేసి ఆయనకి శ్రీరామనవమి నాడు కళ్యాణాన్ని చేయించిన తదుపరి బహుశా ఈ ఆనవాయితీ బాగా అందరిలోకి వెళ్ళి ఉండవచ్చు. ఏమైనప్పటికీ మనకి పరిచయం కాని రోజుల నుంచి కూడా రామ కళ్యాణము నవమి నాడు చేయడం అనేది మన వాళ్ళు ఆచరిస్తున్నారు. నిజానికి మన గ్రంథాల్లో ఆగమాలని అంటారన్నమాట, దేవుడి గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి అని మనకి చెప్పేవి. ఆ గ్రంథాల్లో పుట్టినరోజు నాడు కళ్యాణము చేయవలెను అని ఉంది. ఏ స్వామికి ఏ మూర్తి ప్రతిష్టాపన చేస్తామో ఆయన పుట్టినరోజు ఏనాడు అవుతుందో ఆనాడు ఆయనకి కళ్యాణము జరపవలెను, ఇది నియమం. కానీ అది మనకి ఇప్పుడు మన లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు ఉన్నారనుకోండి, ఆయన ప్రతిష్ట ఈ సమయంలో జరిగింది, అందుకే రేపు ఆయనకి కళ్యాణం జరుగుతోంది. ఇక్కడ రామచంద్రుడికి భద్రాచలంలో శ్రీరామనవమి నాడు పుట్టినరోజు జరిగింది, అందుకోసం ఆయనకి అక్కడ కళ్యాణం జరపడం అనేటటువంటిది ఒక పద్ధతి ఆరంభమైంది. అది తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని మూలలా ఉన్నారు కనుక అన్ని మూలలా ఈ సీతారామ కళ్యాణం నవమి నాడు చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అయితే అయోధ్యలో ఇప్పటిదాకా అక్కడ వాళ్ళు ఎవరు చేసుకోవట్లేదు కళ్యాణం, కనుక పోనీసారి మనం వెళ్ళి అక్కడ ఒక చక్కగా మన వాళ్ళందరితో కలిసి కళ్యాణం జరుపుకుందాము అని మన వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. కొంతమంది మంచిది అనుకున్నాం, దానికి వెడుతున్నాం. 2వ తారీఖు నాడు మనకి సీతారామ కళ్యాణం వస్తుంది. ఏ 2వ తారీఖు నాడు? రాబోయే నెల ఏప్రిల్ నెలలో. అందుకోసమని 1వ తారీఖు నాడు మనం ఎదుర్కోలు కార్యక్రమం పెట్టుకుని అక్కడ 2వ తారీఖు నాడు కళ్యాణ మహోత్సవం పెట్టుకుని 3వ తారీఖు నాడు ఆయనకి పట్టాభిషేక కార్యక్రమం కూడా అక్కడ జరుపుకుని ఆ తర్వాత మళ్ళీ మన దారిని మనం వచ్చేస్తామన్నమాట. ఇదో కార్యక్రమం. మామూలుగా మనకి విజయకీలాద్రిలో అమ్మవారి యొక్క ఉత్సవాలు ముందు నుంచి 6వ తారీఖు దాకా జరగాలి అని పెట్టుకున్నా, ఈ మధ్యలో రాముల వారి కళ్యాణం ఒకటి అక్కడ అని అనుకునేటప్పటికీ దాన్ని కొంచెం మార్పు చేసుకోవడం జరిగింది అన్నమాట. మార్పు చేసుకుని ప్రతిష్ట